ఆ తర్వాత ఏం చేసింది, అమ్మ ఇప్పుడు తనకి ఒక అద్భుతమైన వస్త్రాన్ని ధరింపజేసుకున్నది. అమ్మవారు ఒక మంచి బట్ట కట్టుకున్నది, దాడిని కుసుమాంబరాం. అమ్మవారు కట్టుకున్నటువంటి వస్త్రం దానిమ్మ పువ్వు ఎలా ఉంటుందో అటువంటి రంగులో ఉన్నదట. దానిమ్మ పువ్వులు ఎర్రగా ఉంటాయి. ఈసారి చూడండి ఒకసారి, మీ ఇళ్లల్లో దానిమ్మ చెట్టు ఉంటే సరే, సరే లేకపోతే ఒకసారి ఇక్కడ వెనక్కి వచ్చి తోట ఉంది ఇక్కడ, అందులో దానిమ్మ మొక్క ఉంది. ఆ దానిమ్మ మొక్కకు అప్పుడప్పుడు పువ్వులు పూస్తూ ఉంటాయి. ఆ పువ్వులు చక్కగా అందమైన ఎరుపు అనమాట, అదొక అందమైన ఎరుపు కమలాఫలం వర్ణం. అటువంటి రంగులో ఉన్న వస్త్రం అమ్మ ధరిస్తుంది. ఎర్ర చీర కట్టుకుంది అనలేదు. దానిమ్మ పువ్వు ఏ ఎరుపు ఉంటుందో అటువంటి ఎరుపు చీర అమ్మ కట్టుకున్నది. ఎందుకని దానిమ్మ పువ్వుతో పోల్చారంటే, దానిమ్మ పుష్పంలో ఒక రకమైన వగరు ఉంటుంది. ఆ వగరు గొంతుకులోకి ఎడితే కంఠ సంబంధమైన రోగాలన్నీ పోతాయి. అమ్మవారి చీరని మనం చూస్తే అప్పుడు మనకి వాచాలత్వం పోతుంది, పిచ్చి ఒగుడు పోతుంది. ఒక ముక్కలో చెప్పాలంటే అసంబద్ధ ప్రలాపము అని ఒకటి ఉన్నదట్టండి మన దగ్గర. ఒక్కొక్కడికి ఏం మాట్లాడో తెలియదు. వేదిక మీద ఉపన్యాసాన్ని పిలిచారు పద్మాకర్ గారి మానవ కథ మీద మాట్లాడమంటే మానవ కథ మానేసి ఆయన అవధానంలో ఆపద్యం చెప్పాడు, ఈయన ఈ అవధానంలో పని చెప్పాడు, ఇంకోటి గురించి చెబుతారట. దీని అసంబద్ధ ప్రలాపం అంటారు. దేని గురించి నిన్ను మాట్లాడమన్నారో అది మాని ఇంకొకటి మాట్లాడితే దాన్ని ఏమంటారు, అసంబద్ధ ప్రలాపం. వాచిక దోషాల్లో ఇదొక దోషం. మీకు చాలా పర్యాయాలు చెప్పాను, అయినా మళ్ళీ ఇంకోసారి చెప్తాను. మనం 10 రకాల పాపాలు చేస్తాం. అందులో 3 శరీరంతో చేస్తాం, 3 మనస్సుతో చేస్తాం, 4 మాటలతో చేస్తాం. ఈ 3, 3, 6, 4, 10 కలిపి మొత్తం దశవిధ పాపములు. ఈ దశ పాపములను హరిస్తుంది కాబట్టి అమ్మవారి యొక్క శరత్కాలమును దశహర అంటే 10 పాపములను హరించునది అని పేరు. ఆ దశహరే మన నోట్లో పడి దసరా అయిపోయింది. పదాలు క్రమంగా పాడైపోతాయి కనుక. ఇందులో ఈ వాచిక పాపాల్లో ఏమిటనమాట, అసంబద్ధ ప్రలాపము, అనవసరమైన వగుడు వగడం. ఏది మాట్లాడాలో అది మానేసి ఇంకోటి ఏదో మాట్లాడడం అనమాట. అసత్యం పలకడం ఒక ఎత్తు అయితే, కొండములు పలకడం ఒకటైతే, అసంబద్ధ ప్రలాపం 3. ఇది చాలా డేంజర్ అట. ఏ సమయమునకు ఏది మాట్లాడాలో అదే మాట్లాడాలి. లలితా సహస్రనామం గురించి మాట్లాడడం వల్ల లలితా సహస్రనామం పుస్తకం ఇస్తే అది మానేసి పిచ్చి సినిమాల గురించి చెబితే ఏంటో ఉపయోగం చెప్పండి. అవునా, ఇదే అసంబద్ధ ప్రలాపం అంటే. ఈ అసంబద్ధ ప్రలాపము అనేటటువంటి పాపం పోవాలి అంటే, మన కంఠం నుంచి సరైన మాట రావాలంటే, దానికి అమ్మవారు ఎర్రచీర కట్టుకుని ఉన్నప్పుడు వెళ్ళి దర్శనం చేసుకోవటమే ప్రాయశ్చిత్త మార్గము అని మంత్రశాస్త్రం చెబుతున్నది. అది కూడా ఎటువంటి చీర కట్టుకోవాలి, దాడిమీ కుసుమాంబరం, దానిమ్మ పువ్వు ఏ రంగులో ఉంటుందో అటువంటి రంగు చీర ఒకసారి అమ్మవారికి సమర్పించండి. అప్పుడు అమ్మవారు శుక్రవారం మంగళవారం ఆ చీర ధరించినప్పుడు దర్శనం చేసుకోండి. అప్పుడు మనకి అసంబద్ధ ప్రలాపం అనే పాపం తొలగిపోతుంది. దానికే ఇంకో మార్గం ఏం చెప్పారన్నమాట, ఔషధ రూపంలో చెప్పారన్నమాట. దానిమ్మ పువ్వు నోట్లో వేసుకుని కొంచెం నవిలితే ఆ వగరు వల్ల కంఠ సంబంధమైన రోగాలు పోతాయి. అదే రంగులో ఉన్న అమ్మవారు, అదే రంగులో ఉన్న చీర కట్టుకున్న అమ్మవారిని దర్శనం చేసుకుంటే నీకు ఈ అసంబద్ధ ప్రలాపం అనే పాపం పోతుంది అని మనకి అపూర్వమైన శ్రీచక్ర ఉపాసన మంత్ర రహస్యాల్లో చెప్పారు. అందుకని అమ్మ ఆ రంగు చీరతో దర్శనమిస్తుందిట. కారణం ఏమిటంటే, దేవతలు కూడా ఇలాంటి అసంబద్ధ ప్రలాపాలు చేసి పాపాలు తెచ్చుకుని వాళ్ళ చావు దెబ్బలు తింటున్నారు. దేవతలు అలాంటి పాపాలు చాలా చేశారు కొన్ని. లేకపోతే దుర్వాసుడేమో దండిస్తే ఆ దండ తీసుకెళ్ళి ఏనుగు మీద వేయడం ఏమిటి, ఆ ఈ దండ నన్నేం చేస్తుంది అన్నాడా అంటే అది అసంబద్ధ ప్రలాపమే. ఆ పాపం పోవాలన్నమాట. ఇప్పుడు పోవడం కోసమే ఇప్పుడు ఆవిడ దానిమ్మ పువ్వు రంగులో ఉన్నటువంటి వస్త్రము ధరించి దర్శనమిచ్చింది. సర్వాభరణ సంయుక్తం, అమ్మవారి శరీరం అంతా కూడా ఆపాదమస్తకం, అమ్మవారి శరీరానికి నగలు ఉన్నాయి. అనేక ఆభరణములతో అలంకారము చేసుకుని అమ్మవారి ఇప్పుడు కనపడుతున్నది. అనగా ఆభరణ సర్వాభరణములు అనగా ఏమిటి, తాను ఎప్పుడు ఏ పని ఎలా చేయాలో అలా చేయటమే స్త్రీకి పురుషుడికి ఆభరణం. పద్మాకర్ గారికి ఆభరణం అంటే ఏమిటి, చేతుకున్న ఉంగరములు కాదు, ముక్కుకున్న నత్తులు కాదు, లేక నెత్తి మీద కిరీటం కాదు, కాళ్ళకి గండపిండేరం కాదు. ఒక స్త్రీకి ఆభరణం అంటే ఏమిటి, ఆవిడ ధరించినటువంటి గొలుసులు పులుసులు వడ్డాణాలు కాళ్ళ గజ్జలు లేక వస్త్రాలు కాదు. ఎప్పుడు ఏ కర్మ ఎలా చేయాలో, ప్రవర్తన ఎలా ఉండాలో అలా ఉంటే దాన్ని ఆభరణము అంటారు. అమ్మవారు సర్వాభరణములు ధరించింది అంటే ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తున్నది, ఉత్తమ స్త్రీ వలె ప్రవర్తిస్తున్నది. మన ప్రవర్తన బాగుంటే అదే కదండి ఆభరణం అంటే. ఏ నగ లేకపోయినా ఒక వ్యక్తిని మీరు గౌరవిస్తున్నారంటే ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన బట్టే కదా. ప్రవర్తనే బాగాలేకపోతే ఆ వ్యక్తిని ఎందుకు గౌరవిస్తారు? ఓ తాగుపోతాడో తిరుగుపోతాడో స్టేజ్ మీదకి తీసుకొచ్చి ఏం గౌరవిస్తారు? ఒకవేళ కర్మగాలు గౌరవించినా లోపల తిట్టుకుంటారు కదా, మనస్ఫూర్తిగా గౌరవించరు కదా. మనస్ఫూర్తిగా ఒక వ్యక్తిని గౌరవించాలంటే అతడిలో సమస్త సద్గుణములు ఉండాలి. సర్వాభరణ భూషితుడు అనగా సమస్త సద్గుణములు కలిగినవాడు పురుషుడైతే. స్త్రీ సర్వాభరణ సంయుక్త అంటే ఆమెలో అన్ని ఉత్తమ లక్షణాలే, మంచి గుణములే ఉన్నాయని అర్థం అన్నమాట. అటువంటి ఆవిడ అమ్మ. శృంగారైక రసాలయం, అలంకార రసమే ఆవిడలో ఉన్నది. ఆవిడ శరీరంలో అన్ని అలంకారాలు వండి సమ్మోహన అస్త్రమే ఆమె రూపంలో ఉందా అనిపిస్తున్నది. కృపాతరంగితాపాంగనయనాలోక కౌమిది. ఆవిడ అలా కనుకొలుకులతో చూస్తున్నదట. అమ్మవారికి ఎవరి మీదన్నా ప్రేమ కలిగితే ఇలా గుడ్ల పిగించి చూడక్కర్లా, అలా ఒక చిన్న చూపు చూస్తే చాలు, దాన్నే కటాక్షము అంటారు. కటాక్షం అంటే కంటి చివరతో చూస్తే చాలు, అది కూడా కరుణతో చూస్తోంది. ఆవిడ కంటి చివరతో ఎంతో ప్రేమతో చూస్తుందట పిల్లల్ని. అందువల్ల అమ్మవారికి ఎదురుగుండా వెళ్ళిపోయి అమ్మా నేను వచ్చాను, నన్ను చూడు నన్ను చూడు అని మనమేం కూర్చోక్కర్లా. ఆవిడకి ప్రేమ కలిగితే నువ్వు మూల కూర్చున్నా చాలు ఇలా అంటుంది చాలు. ఆ చిన్న చూపుతో అవతల వాడిని అనుగ్రహిస్తుంది. ఆమె చూపు మన మీద పడాలి తప్ప మనం వెళ్ళి ఆవిడ చూపులకు ఎదురుకుండా ఎంత కూర్చుంటే మాత్రం లాభం ఉందండి? అందరినీ పక్కకి గంటేసి అమ్మవారికి ఎదురుకుండా నేనే కూర్చుంటానని మనం కూర్చున్నంత మాత్రం చేత దేర్ ఈజ్ నో యూస్. మనకి అమ్మ అనుగ్రహం కలగాలంటే భక్తితో పూజించాలి. పూజిస్తే ఆవిడ అలా చిన్న చూపు చూస్తుంది. ఆ చిన్న చూపుతో మన జన్మ ధన్యమైపోతుంది. ఆ చూపుట వెన్నెల అన్నారు కౌముదిట. కౌముది అంటే వెన్నెల. ఆహా, అమ్మ అలా ప్రేమగా ఒక చిన్న చూపు చూస్తే కరుణతో ఆ చూపు వెన్నెలు కురిపిస్తుంది అన్నమాట. అంత ఆహ్లాదం కలిగిస్తుంది మనకు ఆ చూపు. ఆ దెబ్బతో మన జీవితం ధన్యమైపోతుంది. అమ్మ చేతిలో ఇక పాశ ఒక తాడు ఉన్నది. ఆ తాడు ఎటువంటిది? రాగస్వరూప పాశాఢ్యాన్ని మనం చెప్పుకున్నాం ఇదివరలో. అనురాగమే ఆవిడ చేతిలో తాడు అంటే అమ్మ దగ్గరికి వెళితే అనురాగంతో తనని దగ్గరికి తీసుకుంటుంది. ఒక భక్తుడు అమ్మ దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు అమ్మ ఎంతో ప్రేమతో అనురాగముతో వాడిని తన దగ్గరికి తీసుకుంటుంది. ఆ అనురాగం ఆవిడ చేతిలో ఇతరులను బంధించడానికి పనికొచ్చే తాడుగా ఉంటుందిట. ఇంకో దాంట్లో అంకుశం, ఏనుగుని అదుపులో పెట్టడానికి పొడిచేదాన్ని అంకుశం అంటారు. ఆ అంకుశాన్ని చేతితో పట్టుకున్నది, ఒక చేతిలో అంకుశం ఉన్నది. ఈ అంకుశం క్రోధం, అమ్మవారి కోపమే ఈ అంకుశం. అంటే మనం కనుక పిచ్చి వేషాలు వేసి అదుపులో లేకపోతే ఏయ్ అని కోపగిస్తుందని అర్థం. మనం మంచి పనులు చేస్తే ప్రేమతో దగ్గరికి తీసుకుంటుంది, తప్పుడు పనులు చేస్తే క్రోధం చూపిస్తుంది. ఆవిడ క్రోధం చూపిస్తే జీవితం అంతా అశాంతితో నడుస్తుంది. ఆవిడ ప్రేమతో దగ్గరికి తీసుకుంటే ఇక జీవితం బ్రహ్మానందంతో నడుస్తుంది. అందువల్లేమో రాగస్వరూప పాశాఢ్య క్రోధాకార అంకుశోజ్జల. ఇక్షుకోదండ పంచబాణల సత్కరాం. అమ్మవారి చేతిలో చెరుకు విల్లున్నది. ఈ చెరుకు విల్లుతో పాటు 5 పువ్వుల బాణాలు కూడా ఉన్నాయి. అరవిందం, అశోకం, మామిడి పువ్వు, నవమల్లిక, నీలోత్పల నల్ల కలువ అనమాట. ఈ 5 పూల బాణాలు అమ్మవారి చేతిలో ఉన్నాయి. అటువంటి జగన్మాతని, అవ్యాజక రుణామూర్తిని, సౌందర్య సార రసాన్ని చూచారు దేవతలు. తాం విలోక్య మహాదేవీం దేవాః సర్వేసవాసవాః ప్రణేముః ముదితాత్మానః భూయో భూయో అఖిలాత్మికాం. ఈ చితగ్నికొండం నుంచి పుట్టిన సర్వలోకేశ్వరిని, పరమ సౌందర్య స్వరూపిణిని, జగన్మాతని చూచి 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 దేవతలు పులకించిపోయారు. ఒకసారి చూస్తే పెద్ద గొప్ప ఉంది, పునఃపునః ముహుర్ముహుకు అంటే మళ్ళీ మళ్ళీ చూశారు, పులకించిపోయారు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. దొరకదేమో అనుకున్న అమ్మ దొరికింది. అందుకని చూసి పులకించిపోతూ ఉండగా అమ్మవారు ప్రేమతో కూడిన చూపులను వారి మీద ప్రసరింప చేసింది. అలా ప్రేమగా చూసిందనమాట. అప్పుడు చూడగానే అమ్మవారి కళ్ళల్లో నుంచి వెన్నెల వంటి కాంతి దేవతల మీద పడింది. అప్పుడు దేవతల శరీరం అంతా అద్భుతంగా తయారైపోయింది. ఎంతో పూర్వం వాళ్ళు ఏం చేశారని చెప్పుకున్నాం, తమ శరీర అవయవాలన్నీ ముక్కలు ముక్కలు కింద కోసుకొని తమ మాంసాన్ని యజ్ఞగుండంలో వేసి వాళ్ళు యజ్ఞం చేశారు. ఆ యజ్ఞగుండంలోంచి అమ్మ పుట్టింది. ఇప్పుడు అమ్మ మళ్ళీ వాళ్ళని అనుగ్రహించి వారి శరీరములలో సంపూర్ణముగా అవయవాలు మాంసము చర్మము అన్నీ వచ్చేలా చేసింది. ఇతపూర్వపు శరీరము కంటే ఇప్పుడు శరీరం ఇంకా బాగుందట. కోలుకున్నాక వీళ్ళ శరీరాలు అందంగా తయారయ్యాయి. ఇప్పుడు ఇంద్రుడు ఇంకా సౌందర్యంతో ఆరోగ్యంగా తయారయ్యాడు. అలాగే దేవతలందరూ కూడా మహాసౌందర్యవంతులైపోయారు. అందుకే వాళ్ళు పదే పదే నమస్కరించారు, సాష్టాంగ నమస్కారం చేశారు. వాళ్ళ మనస్సులో ఉన్న అశాంతి తొలగిపోయింది. విగత జ్వర అండం ద్వారా అశాంతి తక్షణం తొలగిపోయిందనమాట. ప్రశాంతత చేకూరింది, వణుకుపోయింది, బెణుకుపోయింది, తొణుకుపోయింది. వెంటనే దేవతలు భక్తితో అమ్మని స్తుతించారు. దేవతలు చిదగ్గిని నుండి పుట్టిన అమ్మవారిని భక్తితో స్తుతించారన్నమాట. మీరు కూడా చెప్పండి అందరూ, జయదేవి జగన్మాత, జయదేవి పరాత్పరే, జయ కళ్యాణ నిలయే, జయ కామకళాత్మికే, జయకారి చ వామాక్షి, జయ కామాక్షి సుందరి, జయ అఖిల సురారాధ్యే, జయ కామేసి మానదే, జయ బ్రహ్మమయే దేవి బ్రహ్మాత్మక రసాత్మికే, జయ నారాయణి పరే నందితాశేషవిష్టపే, నందితాశేషవిష్టపే, జయ శ్రీకంఠదయితే, జయ శ్రీలలితేంబికే, లలితే అంబికే, కలిస్తే లలితేంబికే, జయశ్రీ విజయే దేవి విజయశ్రీ సమృద్ధిదే, జాతస్య జాయమానస్య ఇష్టాపూర్తస్య హేతవే నమస్తస్యై త్రిజగతాం పాలయిత్ర్యై పరాత్పరే కళా ముహూర్త కాష్టాః మాసత్తు శరదాత్మనే నమః సహస్రశీర్షాయై సహస్రముఖలోచనే నమః సహస్ర హస్తాబ్జ పాదపంకజ శోభితే అణో అణుతరే దేవి మహతోపి మహీయసి పరాత్పరతరే మాతః తేజః తేజీయసాం అపి అతలంతు భవేత్పాదౌ వితలం జానుని తవ రసాతలం కటీదేశః కుక్షిస్తే ధరణీ భవేత్ హృదయంతు భువర్లోకః స్వస్తే ముఖం ఉదాహృతం దృశః చంద్రార్క దహన దిశస్తే బాహవః అంబికే మరుతస్తు త
తవోచ్ఛ్వాస వాచస్తే శ్రుతయోఖిలా క్రీడాతే లోకరచన సఖాతే చిన్మయః శివః ఆహారస్తే సదానందో వాసస్తే హృదయే సతాం దృశ్యాదృశ్యస్వరూపాణి రూపాణి భువనానితే శిరోరుహ ఘనాస్తేతు తారకాః కుసుమానితే ధర్మాద్య బాహవస్తేస్యు అధర్మాది ఆయుధానితే యమాశ్చ నియమాశ్చైవ కరపాదరుహాః తథా స్తనౌ స్వాహా స్వధాకారౌ లోకోజ్జీవనకారకౌ ప్రాణాయామస్తు తే నాసా రసనా తే సరస్వతి ప్రత్యాహారః ఇంద్రియాణి ధ్యానంతే ధీస్తు సప్తమా మనస్తే ధారణాశక్తి హృదయం తే సమాధికః మహీరుహాః తేంగరుహాః ప్రభాతం వసనం తవ భూతం భవ్యం భవిష్యచ్చ నిత్యం చ తవ విగ్రహః యజ్ఞరూపా జగద్ధాత్రీ విశ్వరూపా చ పావని ఆదౌ యాతు దయాభూతా ససర్జ నిఖిలాః ప్రజాః హృదయస్థాపి లోకానాం అదృశ్యా మోహనాత్మిక నామరూప విభాగం చ యాకరోతి స్వలీలయా తాన్యధిష్ఠాయ తిష్ఠంతి తేషు అసక్తార్థ కామదా నమస్తస్యై మహాదేవ్యై సర్వశక్త్యై నమో నమః యదాజ్ఞయా ప్రవర్తంతే వన్ని సూర్యేందు మారుతాః పృథివ్యాదీని భూతాని తస్యై దేవ్యై నమో నమః యా ససర్జ ఆదిధాతారం సర్గా దావాది భూరిదం దధార స్వయమేవైక తస్యై దేవ్యై నమో నమః యథా యాధృతాతు ధరణి యయాకాశం అమేయయా యస్యాం ఉదేతి సవిత తస్యై దేవ్యై నమో నమః యత్రోదేతి జగత్కృత్స్నం యత్ర తిష్ఠతి నిర్భరం యత్రాంతమేతి కాలేతు తస్యై దేవ్యై నమో నమః నమో నమస్తే రజసే భవాయై నమో నమః సాత్విక సంస్థితాయై నమో నమస్తే తమసే హరాయై నమో నమో నిర్గుణతః శివాయై నమో నమస్తే
జగదేకమాత్రే నమో నమస్తే, జగదేక పిత్రే నమో నమస్తే, అఖిల రూపతంత్రే నమో నమస్తే, అఖిల యంత్రరూపే నమో నమో, లోక గురు ప్రధానే నమో నమస్తే, అఖిల వాగ్విభూత్యై నమోస్తు లక్ష్మ్యై జగదేక తుష్ట్యై నమో నమః, శాంభవి సర్వశక్త్యై అనాదిమధ్యాంతమపాంచ, అనాదిమధ్యాంతం అపాంచ భౌతికం అవాంగ్మనోగమ్యం అతర్క్యవైభవం అరూపం అద్వంద్వం అదృష్టిగోచరం ప్రభావమగ్ర్యం కథమంబ వర్ణయే. ప్రసీద విశ్వేశ్వరి విశ్వవందితే, ప్రసీద విద్యేశ్వరి వేదరూపిణి, ప్రసీద మాయామయీ మంత్రవిగ్రహే, ప్రసీద సర్వేశ్వరి సర్వరూపిణి. ఎందుకింత ఓపిక చేసుకుని మీ అందరినీ చెప్పమన్నాను తెలుసిన, ఈ స్తోత్రమును 9 కోట్ల పర్యాయములు హయగ్రీవుడు జపించాట. 9 కోట్లు 9 కోట్ల పర్యాయములు ఈ స్తోత్రమును మానవ మాత్రుడు చేయగలడ. అందుకే ఈ స్తోత్రం అయిపోయాక అగస్త్యుడు ఇదంతా విని, ఏమండి ఈ స్తోత్రం 9 కోట్ల పర్యాయాలు నువ్వు చేసావని విన్నాను, ఈ 9 కోట్ల పర్యాయాలు చేయటం వల్ల లాభం ఏమిటంటే విష్ణువు అయిపోతాడు ఎవడైనా అన్నాడు ఆయన. అంటే ఒక వ్యక్తి విష్ణువులో కలిసిపోవాలంటే 9 కోట్లు జపం చేయాలి. 9 కోట్లు ఎవడు చేయగలడయ్యా, ఏ అగస్త్యుడు లాంటి వాడిని నేను కూడా చేయలేనేమో. అప్పుడు మానవుల సంగతి ఏమిటి, ముఖ్యంగా గుంటూరులో సంపత్నగర్లో 27 రోజులు పురాణం వింటున్న వాళ్ళు 10 నిమిషాల కంటే ఎక్కువసేపు కూర్చోలేరు, కూర్చుంటే కాళ్ళు నొప్పులు వస్తూ ఉంటాయి కదా, ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఏమిటని అడిగాడు. చిదగ్ని కుండములో నుంచి అమ్మవారు పుట్టినప్పుడు దేవతల వంటి స్తోత్రం చేసిన ఈ స్తోత్రం ఆ ఘట్టం వింటున్నప్పుడు గురువుల ద్వారా విని చేసిన వాళ్ళు 9 కోట్ల పర్యాయాలు జపం చేసిన ఫలితం పొందుగురు దాక అన్నాడు ఆయన. అందుకనే చెప్పించాను, లేకపోతే నేనే చదువుకుపోయేవాడిని, నేను చదివితే 2 నిమిషాలు అయిపోయేది. ఇప్పుడు మీరు ఈ ఘట్టం వింటున్నప్పుడు గురువు ఉచ్చరిస్తూ ఉండగా మీరు ఉచ్చరించారు అనగా మీరు కూడా 9 కోట్ల పర్యాయములు ఈ స్తోత్రమును జపము చేసిన ఫలితం పొందారు సందేహము లేకుండా, నిస్సందేహముగా. తత్ఫలితంగా ఖచ్చితంగా పరమాత్మలో లీనమయ్యే యోగం వచ్చి తీరుతుంది. మీ అందరికీ విశ్వాసం ఉందని నేను అనుకుంటున్నాను. విశ్వాసం లేకపోతే ఎంతో ఎందుకు వస్తారు, నమ్మకముతో చేస్తే అమ్మలో కలిసి తీరుతారట. అంత గొప్ప స్తోత్రం, దేవతలు ఎంత భక్తితో స్తోత్రం చేశారండి. అమ్మ కాలస్వరూపిణి, నువ్వు కళ, ముహూర్తం, కాష్ట, పగలు, రాత్రి, మాసములు, పక్షములు, ఋతువులు, ఇటువంటి సమస్త స్వరూపం నీది. అనేక శిరస్సులతో, అనేక నేత్రములతో, అనేక పాదములతో ఉన్న నీకు నమస్కారం. నువ్వు అణువు కంటే అణువువి, అణోరణుతరేదేవి, అణువు కంటే సూక్ష్మం నువ్వు, మహాశక్తి కంటే శక్తివి నువ్వు, అంతటా వ్యాపించిన మహత్తు కంటే మహత్తువి నువ్వు, పరాత్పర కళవి నీవు. భూమి నీ పొట్టగా ఉన్నది, అతలం నీ పాదాలు, వితలం నీకు మోకాళ్ళయ్యింది, రసాతలం నీ నడుము, నీ హృదయం భువర్లోకం, ముఖం స్వర్గలోకం, ఇక దృక్కులు చంద్రుడు సూర్యుడు అగ్ని, బాహువులు అమ్మా దిశలే అంటూ అమ్మవారి విశ్వరూపాన్ని వర్ణించారు. అమ్మవారికి అసలు రూపమే లేదు కానీ రూపం ఉన్నట్టుగా కనబడుతుంది. ఇన్ని లోకాలు సృష్టించి లోకములంతటా నిండి ఉంది కనుక ఈ లోకములన్నీ అమలో ఉన్నాయి. ఆ జగన్మాత ఈ లోకములను సృష్టించడం నీకు ఒక ఆట. చిన్నపిల్లలు ఏదో బొమ్మలతో ఆడుకుంటున్నట్టుగా, కొంతమంది వాలీబాలు ఫుట్బాలు మొదలైనటువంటి బంతులతో ఆడుకున్నట్టుగా ఈ గోళములతో నువ్వు ఆడుకుంటూ ఉంటావు. భూగోళం ఆవిడకు చిన్న వాలీబాల్ లేదా ఓ చిన్న క్రికెట్ బాల్, ఆవిడ సిక్సర్లు కొట్టగలదు, ఫిక్స్ చేయగలదు. ఈ అనేక లోకములతో నిరంతరం క్రీడిస్తూ ఉంటాం. అందుకే క్రీడాతే లోకరచన. ఈ లోకములన్నీ ఆట కోసం సృష్టించి ఆడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఈ ఆటలో మేమందరం చిన్న చిన్న బొమ్మలు. ఈ బొమ్మల్లో కొన్ని ఏమో యంత్రముల బొమ్మలు, కీస్తే కదులుతాయి, కొన్ని ఎలా పడుంటాయి చెక్క బొమ్మలు. అంటే మీకు అర్థమైందా? ఉపాసనా బలముతో నడిచే వాళ్ళంతా అమ్మవారి యంత్రాలు అనమాట నడుస్తూ ఉంటారు. ఏమీ లేకుండా ఎప్పుడు పొద్దున్నే లేవడం, కాఫీ తాగడం, టిఫిన్ తినడం, పిచ్చి పనులు చేసుకుంటూ బతకడం. ఇక ఉపాసన లేదు, ఇంకో ఆసన లేకుండా జీవితం గడిపేదో చచ్చిపోతూ ఉంటారు. సరే వాళ్ళంతా అక్కడే పెట్టబడిన మట్టి బొమ్మలు, చెక్క బొమ్మలు. వీళ్ళల్లో కొందరేమో కదిలేటటువంటి యాంత్రికములైన బొమ్మలు, అనగా కొంత భగవద్భక్తి ఉంటూ భగవద్ధ్యానం చేస్తూ తమ పనులు తాము చేస్తారు. కానీ కొందరు శ్రీచక్ర యంత్ర జీవులు, అనగా వీళ్ళు నిరంతరం ఏ పని చేస్తున్నా అమ్మే వీళ్ళని ఆడిస్తూ ఉంటుంది కనుక, అమ్మే వీళ్ళలో ఉంది కనుక, వీళ్ళ శరీరమే శ్రీచక్రం అయిపోయింది కనుక, ఇక వీళ్ళు ఉత్తమోత్తమ సాధకులు అన్నమాట. వీళ్ళ జీవితంలో అనవసరమైన పని చేయరు, ఏం చేసినా భగవత్ సమర్పణగా చేస్తారట. అన్నం తింటుంటే పాదార్పణ వస్తు, స్నానం చేస్తున్నప్పుడు జగదంబార్పణ వస్తు, శివార్పణ వస్తు, లేదా నారాయణార్పణ వస్తు, ఏదైనా ఒక నామాన్ని పట్టుకోండి మీరు. అది ఏ నామైనా అమ్మే, అమ్మవారు నారాయణి, శివ, జగదంబ, మహామాయ, అన్నీ తానే కదా. అందువల్ల మీకు ఇష్టమైంది అన్నం తింటున్నప్పుడు నారాయణ ఏది సమర్పయాను, శివాయ సమర్పయాను, లేదా జగదంబార్పణ వస్తు అనండి, కృష్ణార్పణ వస్తు అనండి, పడుకుంటున్నాం సమర్పించండి, లేచాం ఆ పని అమ్మకే సమర్పించండి, వింటున్నాం మళ్ళీ భగవంతునికే సమర్పించండి. ఇలా అన్ని పనులు సర్వకాల సర్వావస్థలలో మనవి కాదు, ఈ ఫలితం అంతా భగవంతుడిదేనని భగవత్ సమర్పణ పూర్వకంగా చేసేవాళ్ళ శరీరమే శ్రీచక్రం. వేరే శ్రీచక్రం దగ్గరికి వాళ్ళు వెళ్ళక్కర్ల. అటువంటి వారిని అనుగ్రహించే తల్లి నీకు నమస్కారం. యమము నియమము నీ కాళ్ళు చేతులు. మనం రోజు చెప్పుకుంటాం యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధ్యష్టాంగ యోగ అనే పదం వాడుతున్నామే. ఈ యమనియమాలు అమ్మవారి శరీరంలో ఉన్నాయట. యమాస్య నియమాస్యవ కర పాదరుహాస్తత. ఈ అష్టాంగ మార్గంలో యమము అమ్మవారి కరములు చేతులు, నియమములు పాదములు. ఇప్పుడు మీకు ఎంత సూక్ష్మమైనటువంటి జ్ఞానం ఇచ్చిందండి అమ్మవారు. ఒకసారి మళ్ళీ వినండి. యమము అమ్మవారి చేతులట, నియము అమ్మవారి పాదాలు. ఏమండి మేము యోగాభ్యాసం చేద్దాం అనుకున్నామండి, కానీ యోగం అంటే తెలియట్లేదండి. ఒక్కొక్కడు కూడా చెబుతాడండి, శ్వాసమేధ్యాసం అంటాడు ఒకడు, ఇంకో నెత్తి అంటాడు ఒకడు, ఆసనం వేసుకుంటే చాలని ఒకడు అంటున్నాడు. ఇవేమిటో తెలియటం లేదు. ఎంత ప్రయత్నించినా ఈ అష్టాంగ మార్గం తెలియటం లేదు. అష్టాంగ మార్గం విశిష్ట మార్గమైన కష్టంగా ఉంది అనుకున్న వాళ్ళకి అమ్మవారు సులభోపాయం చెప్పింది. నా పాదములు నియమం, నా చేతులు యమం. రోజు నా చేతుల మీద ఒక పువ్వు పెట్టు, నా పాదాల దగ్గర ఒక పువ్వు పెట్టు, యమ నియమములు రెండూ ఆచరించిన పుణ్యం పొందుతాం. ఎందుకని? యమము చేతులట, నియమం పాదాలట. ఇక అవి పట్టుకున్నాక మనకి యమ నియమాలు రాకుండా ఎందుకు ఉంటాయి? తెలియకుండానే మనం వాటిని ఆచరించగలుగుతాం. అవి నేర్పేవాడు దొరుకుతాడు అనమాట. అక్కడ అసలు నేర్పదని కాదు, అక్కడ అమ్మ పాదాలని అమ్మ చేతులని భక్తితో తాకితే అప్పుడు మనకి ఏమవుతుంది లాభం అంటే, ఈ యమము నియము అనే రెండు లక్షణములు ఎలాగ చెయ్యాలో మనకి తెలిసిపోతాయి. స్తనౌ స్వాహాస్వధాకారం లోకోజ్జీవనకారకౌ ప్రాణాయామస్తు. ఇక అమ్మవారి స్తనములు రోజు అమ్మవారి వక్షోజాలకు చూచి తల్లి నీ పాలుతో నన్ను ప్రేమించు, నన్ను పోషించు అంటే చాలు. అప్పుడు ఏమవుతుంది? ఆసనం ఎలా వేయాలో తెలుస్తుంది. ఆసనాలు మనకి అమ్మవారి స్తనములే. అందుకే జగన్మాత సంగీతం సాహిత్యం నీ స్తనముల రూపంలో ఉన్నాయి. నీ పాలతో మమ్మల్ని పెంచి పెద్ద చెయ్యి తల్లి, నీ పాలు తాగి పెరిగి గొప్పవాళ్ళం అయ్యే భాగ్యం కలిగించు అని అమ్మవారికి నమస్కారం చేస్తే అప్పుడు మనకు ఆసనములు వేయటం అనేది తెలిసిపోతుంది. అమ్మవారి యొక్క నాస ప్రాణాయామస్తు. ప్రాణాయామమే అమ్మవారి ముక్కు కాబట్టి ప్రాణాయామం చేయాలనుకుని నానాయాత్ర పడ్డం చేత కాకపోతే అమ్మవారి ముక్కుని భక్తితో దర్శించండి. అన్నీ మనం వెళ్ళి ముట్టుకోక్కర్లా, ఆ విగ్రహాన్ని అలా చూస్తే చాలట. ఒక్కొక్క అవయవం చూడండి. ఒక్కొక్క అష్టాంగ మార్గంలోని ఒక్కొక్క మార్గం మనకి తెలుస్తుంది. మనకి ప్రాణాయామం ఎలా చేయాలో అమ్మ ముక్కుని బట్టి తెలిసిపోతుంది అన్నమాట. రసనాతే సరస్వతి, సరస్వతి నీ నాలుకగా మారింది అంటే ప్రత్యాహారమే వచ్చినట్టే. అమ్మవారి నాలుకే సరస్వతి అనుకుని అమ్మ నాలుకను చూసామంటే, అమ్మ నాలుక మీద దృష్టి పెట్టామంటే ఇక మనం ప్రత్యాహారం పొందినట్టే. మనకు మళ్ళీ అనుమానం రావచ్చు, నాలుక కనపడదు కదండి అని. నాలుక కనపడాలా? ఆ నాలుక బయట పెట్టాలా? అమ్మవారి నోట్లో నాలుక సరస్వతి స్వరూపం అనే ఊహ రావాలి. దాంతోపాటు అమ్మవారి ఇంద్రియములను కూడా ధ్యానించండి. అమ్మవారి కళ్ళు, ముక్కు, చెవులు మొదలైన ఇంద్రియాలన్నిటినీ ధ్యానించండి. ఇవన్నీ ప్రత్యాహారమే. ధ్యానంతే ధీస్తు సప్తమా, అమ్మవారి బుద్ధిని ధ్యానించండి. ధ్యానం వచ్చేస్తుంది మనకి, ప్రత్యాహారం అయ్యాక ధ్యానం అన్నమాట. ఇక అమ్మవారి బుద్ధిని, శిరస్సుని చూడండి చాలు. యాదేవి సర్వభూతేషు మతి రూపేణ సంస్థిత లేదా బుద్ధి రూపేణ సంస్థిత అనుకున్నా చాలట, అప్పుడు మనకి ఈ ధ్యానం అంటే ఏమిటో తెలుస్తుంది. మనస్తే ధారణాశక్తి, ఇక ధ్యానం అయ్యాక ధారణ కదా, అమ్మవారి మనస్సుని మనస్సులో చింతించండి. అమ్మవారి మనస్సుని నేను ధ్యానిస్తున్నాను అనుకుంటే మనకి తెలియకుండానే ధారణ అనే ఒక అష్టాంగ మార్గంలోని మార్గం తెలుస్తుంది. హృదయంతే సమాధిక, అమ్మవారి హృదయాన్ని ధ్యానించండి. సమాధి అంటే ఏమిటో మనకి తెలుస్తుంది. ఈ విధంగా అష్టాంగ మార్గం మనకి తెలిసిపోతుంది. ఇక అమ్మవారు భూత భవిష్యత్ వర్తమాన కాలములు అనగా అమ్మని భక్తితో ధ్యానం చేస్తే జరిగింది, జరగబోయేది, జరుగుతున్నది తెలుస్తుంది. దాన్ని సరైన మార్గంలో నడుపుకుంటాం, అప్పుడు మనకి సుఖం దుఃఖం రెండూ తొలగిపోతాయి. ఎప్పుడు పాతదే తలుచుకుంటే సుఖం ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు కదా. ఒకప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు లక్షలు సంపాదించేది గుర్తుపెట్టుకుంటే రోజు ఆనందంలో పడి ఇప్పుడు భవిష్యత్తు మర్చిపోతాం, వర్తమానం మర్చిపోతాం. లేదా ఎప్పుడో చిన్నప్పుడు తిన్న దెబ్బలు గుర్తుకొస్తే అప్పుడు మేస్టార్ అలా తిట్టారు, కొట్టారు అని తలుచుకుంటే ఇప్పుడు సుఖంగా ఉండలేము. కాబట్టి భూతము ప్రమాదమే, భవిష్యత్తు ప్రమాదమే, వర్తమానము ప్రమాదమే. దేన్ని పీక్కోకూడదు, లాక్కోకూడదు. ఆ స్థితి రావాలంటే అమ్మవారే భూత భవిష్యత్ వర్తమానములు త్రికాలములని గ్రహించి నన్ను సరైన మార్గంలో నడుపు, నాకు మానసిక చింత లేకుండా చెయ్యి, నన్ను నిశ్చింతుణ్ణి చెయ్యి అంటే అమ్మ మనల్ని నిశ్చింతుణ్ణి చేస్తుంది. ఎందుకంటే అమ్మే నిశ్చింత. అమ్మవారికి నామం ఉంది కదా, ఏమని? నిశ్చింత. నిశ్చింత, నిరహంకార, నిర్మోహ, మోహనాశిని. ఆవిడకి ఏ చింత లేదు. చింతలేని ఆవిడ పట్టుకుంటే మనకు అహంకారం తొలగిపోతుంది. ఆవిడకి మోహం లేదు, అందుకే ఆవిడ పట్టుకుంటే మోహనాశిని, మన మోహం తొలగిస్తుంది. నిర్మద, ఆవిడకి మదం లేదు, అందుకే ఆవిడ పట్టుకుంటే మదనాశిని. చూశారు ఎంత గొప్ప నామాలు అవన్నీ. అమ్మా నీవు యజ్ఞరూపవి, జగద్ధాత్రివి. ధాత్రి అంటే తల్లి, జగద్ధాత్రి సమస్త లోకాలకి తల్లివి నువ్వే. విశ్వరూప, ఈ జగత్తంతా నీ రూపమే. పావని, పరమ పవిత్రురాలివి. నీవు దయాస్వరూపిణివి, అటువంటి నీకు నమస్కారం. గుణరూప కర్మములు లేని నీకు నమస్కారం. సర్వశక్తి స్వరూపిణివైన నీకు నమో నమః, పదే పదే నమస్కరిస్తున్నా. రజోగుణముతో, సత్వగుణముతో, తమోగుణముతో త్రిమూర్తి రూపములు ధరించే నీకు నమస్కారం. అనగా రజోగుణమే భవుడంటే, సత్వగుణమే శివుడంటే, తమోగుణమే రుద్రుడంటే. శివుడు మూడు రూపాల్లో ఉంటాడు, శివుడు, భవుడు, రుద్రుడు. అందులో రుద్రుడు తమోగుణం, రజోగుణం భవుడు. శివశబ్దంలోనే మంగళం ఉంది, అందుకని సత్వగుణం. ఆ మూడే క్రమక్రమంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అయ్యాయి. అటువంటి నీకు నమస్కారం. లోకములకు నీవే గురువువి, గురుమూర్తి అంటే నీవే, లక్ష్మి నీవే, సరస్వతి నీవే, కాళీ నీవే. ఈ విధంగా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనే మూడు రూపములతో ఉండే నీకు నమస్కారం. ఆది మధ్యాంతరహితురాలివి నువ్వు. ఒక వ్యక్తిని చూడగానే ఇదిగో ఇది మొదలు, ఇది ఆది, ఇది మధ్యలో ఉంది కనుక, ఇది నడుము కనుక, ఇది మధ్య, ఇది అంతం అని చెప్పగలుగుతున్నాం కదా. ఇప్పుడు నన్ను చూడగానే మీరు చెప్పగలరా లేదా, ఇది ఆది, ఇది మధ్య, ఇది అంతం. కానీ అమ్మవారు అంతటా వ్యాపించి ఉండడం వల్ల ఏది ఆదియో, ఏది మధ్యయో, ఏది అంతమో తెలియదు కనుక ఆది మధ్య అంత రహితురాలు. అటువంటి నీకు నమస్కారం. ప్రసన్నురాలవై మమ్మల్ని కాపాడు, మేము చేసిన అపరాధాలు మన్నించు, ఈ భండాసురుడి వంటి వారి పాలపడకుండా మమ్మల్ని రక్షించు. వ్యవహారంలో పాలన ఉంచుతావో నీటిలో ఉంచుతావో అంటాం కదా, ఇందులో ఉంచినా చచ్చిపోతారు, గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని తీసుకెళ్ళి నీటిలో ఉంచినా ఎంత ప్రమాదం, పాలల్లో ఉంచినా అంతే కదండి. అవునా? అయినా ఎందుకంటారో తెలియదు కదా వీళ్ళు. పాలను ముంచెదవో, మున్నీటను ముంచెదవో, పాలను ముంచెదవో, మున్ నీటను ముంచెదవో, భారము నీదయ్యా నీ పాదము విడనయ్యా అని కన్నప్ప కూడా ధ్యానం చేశాట. అప్పుడు చాలామంది నన్ను చాలాసార్లు ధర్మసదేవారు అడిగారు, పాలల్లో ముంచుతావా నీటిలో ముంచుతావా అంటారు, ఎందులో ముంచినా చచ్చిపోతారు కదండి బాబు అని. కాబట్టి ముంచు అంటే మునుచు అనే ఒక క్రియాపదం. మునుచు అంటే సంతృప్తిపరచు. ఆ మునుచు ముంచు అవుతుంది, నకారం ఏమో సున్నాగా మారిపోతుంది అందుకని ముంచు అవుతుంది. మనుచు మంచు అవుతుంది, పెనుచు పెంచు అవుతుంది. ఇవి వ్యాకరణానికి సంబంధించిన, తెలుగు వ్యాకరణానికి సంబంధించింది అనమాట. వినుచు ఉందనుకోండి, వించున్నారా అనొచ్చు అనమాట. వినుచున్నారా వించున్నారా, తినుచున్నారా తించున్నారా. అలాగే ఈ పదాలు కొన్ని మనుచు మంచు, మునుచు ముంచు. కాబట్టి పాలను మునిచెదవో ముంచెదవో, పాలతో సంతృప్తి పరుస్తావో నీళ్లతో సంతృప్తి పరుస్తావో అనగా ఈ భూలోకంలో ఉన్న జలాలకు అతీతమైన క్షీరసాగరానికి పట్టుకుపోతావా అని అంతరార్థం అన్నట్టు. అంత పెద్ద పదం మనకి తెలివి కూడా రోజు వాడుతున్నాం అండి. అంతే తప్ప అందులో ముంచేసి చంపేస్తారని కాదు, తీసుకెళ్ళి తలకెదురుగా పాలల్లో ఓ డ్రమ్ములో ముంచుతారని కాదు అక్కడ అంతరార్థం. పాలతో సంతృప్తి పరుస్తావా నీళ్లతో సంతృప్తి పరుస్తావా భారం అనేది. ఎంత మంచి మాట, పూర్వకాలంలో నీళ్లు బాగా దొరికేవి, పాలు దొరకడం కొంచెం కష్టం కనుక పాలు ఎక్కువ వస్తే లాభం ఎక్కువ కనుక అలా అనేవారు. ఇప్పుడు కలియుగంలో అసలు నీళ్లే కొనుక్కుంటున్నాం, పాలకంటే ఎక్కువ రేట్ అయిపోయాయి. పూర్వం ఎవడన్నా డబ్బులు ఎక్కువ ఖర్చు పెడితే ఏమిట్రా నీళ్ళల్లా తగలేస్తున్నావు డబ్బు అనేవారు. వాడండి డబ్బు నీళ్ళల్లాగా ఖర్చు పెడతాడండి అనేవారు. ఇప్పుడు నీళ్ల కోసమే ఖర్చు పెడతాం, వాటర్ బాటిల్స్ ఎక్కడికెళ్ళా వాటర్ బాటిల్స్. ఎంత రోజు డబ్బు ఎంత తగలేస్తుందండి, వంట కోసం 4 డ్రమ్ములు మాకు రోజు, 4 టిన్నులు తాగడానికి, టిన్ను టన్నులు కొద్ది డబ్బు ఈ టిన్నులకి తగలేస్తున్నాం. ఎందుకని ఉన్న నీళ్లు కాలుష్యం చేసి ఫ్యాక్టరీలో ఉన్న చెత్త అందులోకి తోసేసి కలిపి 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 కంపు చేసి పారేసాం. ఎక్కడ పూర్వంలో కాలువల్లో స్నానం చేయలేం, అన్ని రకాల కెమికల్స్ మలమూత్రాలు వాటిల్లో ఉంటాయి. కృష్ణా కెనాల్ చూడడానికి భయం వేసిలే మనకి, అది మలమూత్రాల కెనాల్ అయిపోయింది. ఎంత స్వార్థపరులండి ఈ మానవులు, ఈ రాజకీయ నాయకులు తమ స్వార్థంతో చాలా పాటు చేశారు దేశాన్ని. దురదృష్టం అనమాట. గోదావరిలో స్నానం చేస్తే దురద పెట్టేస్తుంది, గంగలో స్నానం చేద్దామంటే దురద పెడుతుంది, కృష్ణలో స్నానం చేద్దామంటే దురద పెడుతుంది. అన్నీ ఆక్రమణలే, అన్నీ కంపు చేయటమే, ఇది ఏది చూస్తే అది పాడు చేయటమే. ప్రకృతిని అలా వికృతి చేస్తే ప్రకృతికి వండుతుంది, ఒక్కసారి తుఫాను వస్తుంది మొత్తం కొట్టుకుపోతారు. ఏమంది అప్పుడు కర కట్టలేదు ఇంకో కట్టలేదు అంతా చెత్త పొట్టే. ఆ తర్వాత ఏం చేస్తారు చెప్పండి, అసలు ఒక్క పొలం ఉందా? ఏ పొలం చూసినా రియల్ ఎస్టేటే, ఏది చూసినా స్థలాలే, ఏది చూసినా లేకపోతే పొలాలు, ఇంకా కొన్ని చోట్ల చేపల చెరువులు రొయ్యల చెరువులు. చివరికి మనం అందరం కూడా రొయ్యలు నేయడం అయిపోతాం, శుభ్రంగా తింటూ పచ్చి రొయ్యలు పచ్చి చేపలు తింటూ పాతకాలపు రోజుల్లో లాగనమాట, చక్కగా పచ్చి చేపలు అని తిని చచ్చిపోతాం. అప్పుడు ఇదే ఆ స్థితి. అసలు పొలాలను ఇలాగ స్థలాలు చేయడానికి అంత తెలియ అనుమతి ఎవరు తెలుసా? విదేశాల్లో మన దేశంలోనే ఇలా పిచ్చి పిచ్చికిని చేసి పారేస్తున్నాం. కొండలు కొట్టడం అనేది అంత తేలిక కాదు, ఇక్కడ కొండలు ఇష్టోదడు కొట్టేయచ్చు మనం, ఎక్కడ ఎవడికి దోస్తుంది కొట్టి పారేయచ్చు. రోడ్డంతా ఆక్రమించి బడ్డీ కొట్లు పెట్టడమే, అంత రోడ్డు ఇంత అయిపోతుంది క్రమక్రమంగా. మా పీఠం దగ్గరికి రండి, 2 లారీలు పట్టే రోడ్లు అవి, కానీ ఒక్క కారు రావాలంటే తల ప్రాణం తక్కువ వస్తుంది. ఈ వైపు ఒక బడ్డి, ఈ వైపు ఒక బడ్డి, ఈ వైపు ఆటో, ఆ వైపు స్కూటర్ పెడతాడు. ఎవరిని ఏమి అనడానికి లేదు, ఎందుకని సామాన్లు ఇళ్ళకి వస్తాయి వాళ్ళకి అన్నం తినడానికి, ఇంకా వాడికి పని ఎందుకు చేస్తాడు. అందుకని కారు అక్కడ ఎట్టుకెళ్ళా వాయ్ అంటాడు వాడు, కారు అక్కడ పెట్టుకెళ్ళాలట, నా ఇంట్లోకి వెళ్ళాలంటే నేను కారు రోడ్డు మీద వదిలిసి వెళ్ళాలంటాడు వాడు. భగవంతుడు రక్షించుగాక ఈ దరిద్రం నుంచి. అందువల్ల అమెవు అపూర్వమైనటువంటి ప్రకృతి స్వరూపిణివైన నిన్ను ప్రార్థిస్తున్నావు, నీటిలో ముంచుతావు పాలల్లో ముంచుతావు భారం నీదే తల్లి, ప్రసన్నురాలవు కమ్ము అని పరిపరి విధములుగా అమ్మవారిని భక్తితో ప్రార్థించారు దేవతలు. అప్పుడు అమ్మ ప్రసన్నమైన ముఖంతో చూచి వారిని కోరుకోండి ఏం కావాలో వరమన్నది. మళ్ళీ నాకు ఒకసారి అనుమానం వచ్చిందనమాట ఈ కథ చదువుతున్నప్పుడు, భండాసురుడి కోసం వాణ్ణి అమ్మవారు చంపడం కోసం వాళ్ళు పెడుతున్న బాధలు తట్టుకోలేక దేవతలు ఇంత యజ్ఞం చేసి అమ్మని ప్రసన్నురాలని చేసుకుంటే ఏం కావాలో కోరుకోండి అంటుంది ఏంటి? రేమే నేను ఇప్పుడే వెళ్ళి భండాసురుడిని చంపుతాను అని ఎందుకు అండం లేదు అంటే, నేను కనబడని క్రితం వారి కోరిక వేరు, ఇప్పుడు కనబడ్డాక వీళ్ళు ఏం కోరుతారో చూద్దామని ఒక పరీక్ష చేస్తుందట అమ్మ. భగవంతుడికి తెలియక కాదు, అయినా సరే ఏం కావాలరా అని అడుగుతాడు. ఒక ఛాన్స్ మనకిస్తాడు, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నిజంగా ఏ విష్ణుమూర్తితో ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటే మనకు వాట మాట్లాదు కదా, అందుకని ఆనందం తట్టుకోలేక స్వామి కనపడ్డావా మా ఆవిడని అడుగు వస్తాను అన్నట్టు. ఒకడు ఏం కోరుకోలో తెలియదు వాడికి, నిజంగా జరిగిందనమాట. అనగానే భగవంతుడు కాబట్టి నవ్వి, సర్లే అయితే ఒక 10 నిమిషాలు టైం ఇస్తున్నాను అడిగిరా అంటే, అప్పుడు ఆయన పరుగుని ఇంటికి వెళ్ళాడు. భార్యామణిని ఏం కావాలో కోరుకో అన్నాడు. విష్ణుమూర్తి కనపడ్డాడు, ఏం కావాలో కోరుకోమంటే నాకు తోచలేదు అందుకే నీ దగ్గరికి వచ్చాను అంటే, నువ్వు రోజు నీ దగ్గర మంచి కత్తి ఉంది, ఆ కత్తితో గడ్డాలు రోజు 4-3 చేస్తున్నావు, దాంతో మనకి ఎక్కువ డబ్బులు రావట్లేదు, 4 చేతులు 4 తలలు అడిగామనుకో ఒకేసారి 5-6 క్షవరం చేయొచ్చు, 3 డబ్బులు వచ్చేస్తాయి మనకి, అలా కోరుకో అందుక వెళ్ళాం. భలే కోరుకోమన్నావే అన్నాడు పాపం ఈ అమాయకుడు. వచ్చి విష్ణుమూర్తి నాకు 4 చేతులు ఎక్స్ట్రా అయ్యి ఇంకో 4 తలకాయలు ఇయ్యి అంటే తథాస్తుని మాయమైపోయాడు ఆయన. ఇప్పుడు పుచ్చుకుని నేను మొత్తం 4 కత్తులు ఇచ్చుకొస్తూ ఉంటే వీడు చూసి పిశాచం అనుకుని అడిగిపోయి అందరూ వీడిని రాళ్ళు పెట్టుకోవడం చెప్పేశారు. నిజమండి, ఇలాంటి కథలు మన పురాణాల్లో ఉన్నాయి. వీటినే మనకి పంచతంత్ర కథల్లో రాశారు, మిత్రలకు మిత్రవేదంలో. మనకి తెలియదు కానీ ఇలాంటి పిచ్చి కోరికలు కోరుకుంటే ప్రమాదం కదండి. నేను ఏదో ఉపన్యాసం చెప్పడానికి ఒక తలకాయ ఇబ్బందిగా ఉందని 4 తలకాయలమ్మంటే మీరు నన్ను చూడగానే అడిగిపోరు, వెంటనే అనుకుంటారు వీడెవడో పిశాచమే దెయ్యం అనుకుంటారు. ఉన్న ఒక తలకాయతో పురాణం చెప్పుకుంటే సుఖం, కానీ 4 తలకాయలు వస్తే 4 తలకాయలు పాలుపడతారు లేదా పీక్కు పట్టుకుపోతారు. అందువల్ల ఈ మానవుల్ని దృష్టిలో పెట్టుకొని కోరికలు కోరుకోవాలి. ఎంత అమాయకులం ఇది మనం. ఒక ఆయన విష్ణువు కనపడి ఏం కావాలో కోరుకోమంటే మా మేనమామ చెవి నిండా జుట్టు మలవాలని కోరుకున్నట్ట. తథాస్తుని విష్ణు మాయమైపోయాడు. వీడి ఇంటికి రాగానే వాళ్ళ మామయ్య చెవి నిండా జుట్టు ఇలా ములిచేసి కత్తిరి పెట్టి ఇలా కత్తిరించుకోవడం మొదలెట్టాడు. కత్తిరిస్తున్నాడు మళ్ళీ జుట్టు వస్తుందట, కత్తిరిస్తున్నాడు మళ్ళీ జుట్టు వస్తుందట. ఈ దిక్కుమాల చెవుల్లో కొంతమందికి జుట్టు ఎక్కువ వస్తుంది, అదేం కర్మం. వీడికి జుట్టు ఎక్కువ వచ్చేస్తుంటే బాబోయ్ ఇదేంటారా జుట్టు పెరిగిపోతుంది, కత్తిరించుకోలేక చచ్చిపోతున్నానని మేనమావ గారు బాధపడుతూ ఉండగా అప్పుడు మేనల్లుడు వచ్చి, మామయ్య నీ చెవిలోంచి జుట్టు పుట్టుకొస్తోందా అని అడిగాడు. అదేమిట్రోరా హఠాత్తుగా ఉండుండి జుట్టు పుట్టింది, చచ్చిపోతున్నాను కత్తిరించలేక అన్నాడు. నేనే మామయ్య, ఇప్పుడే విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటే మా మేనమామ చెవిలో జుట్టు మొలవాలి అని కోరుకున్నాను, అందుకే నువ్వు ఎంత కత్తిరించినా జుట్టు వస్తూనే ఉంటుందన్నట్ట. వారి దౌర్భాగ్యుడు ఇలా ఎందుకు కోరేవరా, నేను యాత్ర కొడుతున్నాను కదా అంటే ఓ పంచాంగంలో రాశారట, మేనమామ చెవిలో జుట్టు ఉంటే మేనల్లుడికి ఐశ్వర్యం అని, అందుకు కోరాను మామయ్య అన్నాడు. అలా కోరుకునే బదులు డొక్క తిరుగుడిగా కోరే బదులు డైరెక్ట్గా విష్ణువుని ఐశ్వర్యం అడగచ్చు కదా అంటే నాకు తట్టలేదు మామయ్య అన్నట్ట. మనకి తట్టదండి ఏదో తెలియదు కానీ మాయదారు కూడా. అందువల్ల భగవంతుడు ప్రత్యక్షం అయితే ఏం కోరుకుంటాడు, అది ఏదో సినిమాలో నేను ఎస్ఐ కావాలని కోరుకుంటానంటున్నాడు. ఇంత బతుకు బతికితే వరకు అదే కోరేది మనం. కాబట్టి భగవంతుడు మనల్ని పరీక్షించడానికి ఏం కావాలో కోరుకో అంటాడు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అమ్మ కూడా కోరుకోండి ఏం కావాలో అన్నది. అప్పుడు ఆయనే ఉన్నాడు, యది త్వష్టాసి కళ్యాణి వరం దైత్యేంద్ర పీడిత దుర్ధరం జీవితం దేహిత్వాంగత శరణార్థిన. నీవు సంతుష్టురాలివై మాకు దర్శనమిచ్చి ఏదో ఒక వరం కోరుకోమన్నావు, అది మా భాగ్యం. మాకేం కావాలి, రాక్షసుల వల్ల పీడింపబడుతున్న మమ్మల్ని అనుగ్రహించి రాక్షస పీడ తొలగించు. ఇదే కాదు, భవిష్యత్తులో ఎప్పుడు నిన్ను మాత్రమే శరణు కోరేటట్టుగా మాకు వరమి, సామాన్యుల్ని పనికి మాలిన వాళ్ళని రక్షించమని కోరకుండా మేము నిన్నే స్మరించాలి. ఎప్పుడు ఏం వచ్చినా, కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, ఆనందం వచ్చినా, దుఃఖం వచ్చినా నీ పాదములు విడవకుండా ఉండేటట్టు అనుగ్రహించు. ఇది మంచి కోరిక కదా. ప్రస్తుతం రాక్షస పీడ నుంచి విముక్తి కలిగించు, తదనంతరం ఎల్లవేళనా నీ పాద పద్మములను ధ్యానము చేసే భక్తిని ప్రసాదించు అనగా తథాస్తు. అలాగే చేస్తాను. ఈ భండాసురుడు అతి భయంకరుడు, త్రిలోకాలను సర్వనాశనం చేస్తున్నాడని నాకు తెలుసు. వాడు క్రూరుడని, మన్మధుని యొక్క భస్మము నుంచి చిత్రకర్ముడైన గణేశ్వరుడి వల్ల తయారు చేయబడ్డాడని, రుద్రవీర్యములతో రుద్రవరాలతో అహంకరిస్తున్నాడని తెలుసు. వాణ్ణి సంహరిస్తాను. అదే కాక మరొక వరం కూడా ఇస్తున్నాను. ఇందాక మీరు నన్ను ఎంతో భక్తితో స్తుతించారు, ఆ స్తోత్రం నాకు చాలా ఇష్టమైనది. అది వేదసమ్మతమైన స్తోత్రం. ఏ స్తోష్యంతి చ మాం భక్త్యాస్తవేనా నమానవాహ. ఈ స్తోత్రాన్ని మానవా, మానవులకు. ఈ మాట స్పెసిఫిక్గా వినండి. భూలోకంలో ఉన్న మానవులు దేవతలైన మీరు చేసిన ఈ స్తోత్రముతో నన్ను స్తుతిస్తే వారిని సకల సంపదలకు భాజనులనుగా చేస్తాను, అనగా వారికి అన్ని సంపదలు ఇస్తాను. ఈ స్తోత్రం మానవులు భక్తితో జపం చేసినా పఠించినా భాజనంతే భవిష్యంతి ధర్మ శ్రీ యశసాం సదా. అంటే అర్థం ఏముంటుందిగా, ఈ స్తోత్రం శ్రద్ధతో జపం చేసిన వాళ్ళకి ముందు ధర్మం, ధర్మం వల్ల ధనం, ధనం వల్ల కీర్తి ఎల్లప్పుడూ లభిస్తాయి. ముందు ధర్మం వారిలో చేరుతుంది, వాళ్ళు ధర్మాత్ములు అవుతారు, ధర్మముగా ధనము సంపాదిస్తారు, ధర్మ మార్గంలో సంపాదించిన ధనము వల్ల కీర్తి పొందుతారు. తర్వాత విద్యా వినయ సంపన్న, వాళ్ళకి విద్య లభిస్తుంది, వినయం లభిస్తుంది. ఈ రెండు వచ్చాక నీరోగా, రోగ విముక్తులు అవుతారు. దీర్ఘజీవిన, దీర్ఘాయుర్దాయం పొందుతారు, ఎక్కువ కాలం జీవిస్తారు. ఈ కరోనా మిమ్మల్ని ఏం చేయదండి, స్తోత్రం విన్నారు కదా మీరంతా. కరోనా అనే రోగం వల్ల రోనా అనే శబ్దం విడిచిపెట్టి ఆరోగ్యంగా ఉంటారు, దీర్ఘాయువు పొందుతారు. పుత్రమిత్ర కలత్రాఢ్యా భవంతు మదనుగ్రహాత్, నా అనుగ్రహం వల్ల పుత్రులను, మిత్రులను, భార్యలను, అదే స్త్రీలైతే భర్తలను పొందుతారు, సంతానం పొందుతారు, ఆనందంగా జీవిస్తారు. ఈ విధంగా నేను వరాలు కూడా ఇస్తున్నాను, ఇక ఆ దుష్ట శిక్షణ కోసం బయలుదేరతాను అన్నది. ఆ సమయంలో బ్రహ్మగారు అక్కడికి వచ్చాడు. దుష్ట శిక్షణ చేయాలంటే అమ్మవారికి కొన్ని నియమాలు ఉన్నాయి. అమ్మవారు ఒకప్పుడు ఏమని చెప్పిందిట, కేవలం స్త్రీ లేక కేవలం పురుషుడు దుష్ట శిక్షణ చేయడానికి పనికిరాదు, అది మా నియమం అన్నది. అందుకే విష్ణువు దుష్ట శిక్షణ చేయాలంటే లక్ష్మీదేవి ఆయన భారీగా ఉండాలి. పెళ్ళయ్యాక లక్ష్మీదేవి వచ్చాక విష్ణు రాక్షసుని చంపాడు, పార్వతి ఉంటేనే శివుడు ఏదైనా చేస్తాడు, అలాగే సరస్వతి ఉంటేనే బ్రహ్మ ఏదైనా చేస్తాడు. బ్రహ్మగారు విడిగా మనకి దర్శనమివ్వచ్చు కాక, కానీ ఆయన ఆ పని చేయాలంటే పక్కన సరస్వతి ఉండవలసింది. ఇది లోకానికి చెప్పాలి. అందుకే ఆ క్షణమే ఈ చిదగ్నికుండ సంభూత అయిన అమ్మవారిని దేవతలు స్తుతిస్తూ ఉండగా, దేవతలకు ఆమె వరమిస్తూ ఉండగా టక్కున అక్కడికి వచ్చేసాడు బ్రహ్మగారు ముందు. బ్రహ్మగారు రాగానే వెనకే ఇంకొక ఆయన వచ్చారు, ఆ జగామత్త విష్ణు ఆరూఢ వినతాసుతం. హంసవాహనం మీద బ్రహ్మ రాగానే వైనతేయుని మీద, గరుత్మంతుని మీద ఎక్కి శ్రీ మహావిష్ణువు అక్కడికి వచ్చాడు. శివోపి వృషమారూఢ సమాయాత అఖిలేశ్వరీం. ఇప్పుడు శివుడు నందీశ్వరుడి మీద ఎక్కి అఖిలేశ్వరీ దర్శనానికి వచ్చాడు. ఆ వెంటనే దేవర్షయ నారదాద్యా, నారదుడు, సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు మొదలైన దేవఋషులు వచ్చారు అక్కడికి. ఇది కాక అప్సర స్త్రీలు వచ్చారు, రంభ, ఊర్వశి, తిలోత్తమ, హరిణి, హేమ మొదలైన స్త్రీలు వచ్చారు. విశ్వావసుడు, హాహా, హూహు మొదలైన గంధర్వులు వచ్చారు. యక్షులు కుబేరుడి నాయకత్వంలో వచ్చారు. విశ్వకర్మ కూడా వచ్చాడు. రాగానే జగదంబ, ముందుగా నీకు ఒక పురం నిర్మాణం చేస్తాం, మేమందరం కలిసి నీ అనుగ్రహంతో ఒక పురం నిర్మాణం చేస్తాం, ఆ పురంలోకి నువ్వు అడుగు పెట్టాలి, నువ్వు సింహాసనం మీద కూర్చోవాలి, అనంతరం నువ్వు కళ్యాణం చేసుకోవాలి, కళ్యాణం అయ్యాక భండాసురుణ్ణి నాశనం చేయాలి, ఈ వరం మాకు ప్రసాదించు అనగా సరే అని అన్నది ఆవిడ. వెంటనే ఒక అద్భుతమైన పుర నిర్మాణం చేయడానికి బ్రహ్మగారు విశ్వకర్మని ఉసిగొలిపాడు. అది అమరావతి కంటే గొప్పది. అందులో దుర్గాదేవి సర్వ మంత్రాది దేవత కూడా ఈ నగర నిర్మాణంలో పాలు పంచుకున్నది. అమ్మవారి యొక్క అనేక శక్తులు ఉన్నాయి కదా, దుర్గ, శ్యామల మొదలైన శక్తులు అమ్మవారిలో ఉంటాయి. అమ్మవారు పరాశక్తి, ఈ పరాశక్తిలోంచి కొన్ని మహాశక్తులు బయటకు వస్తాయి. ఆ మహాశక్తులు ఒక్కొక్కటి ఒక్కొక్క పని చేస్తాయి. పాపములను తొలగించి రాక్షసుల్ని సంహరించే దేవతని దుర్గా అంటారు. దుమ్ అంటే దురితము లేక పాపము. ఈ పాపమును తొలగిస్తుంది గనక అమ్మని దుర్గా అన్నారు. దుర్గా అంటే మహాపాపములు తన దగ్గరికి రాకుండా పటాపంచలు చేస్తుంది, పాపాత్మల్ని దగ్గరికి రానివ్వరు. మనలో కొన్ని దురాచారాలు ఉన్నాయి. ఈ దురాచారములు ఉన్నంతకాలం అమ్మవారు మనల్ని దగ్గరికి రానివ్వదు. ఆ దురాచారాల్లో బలులు ఇవ్వడం కూడా ఒకటట. బలులు ఇవ్వడం, కొందరు సత్యాన్న నైవేద్యం పెడతారే జగదంబకి పరాశక్తిగా క్షుద్రదేవతలకు పెట్టినట్టుగా అలా పెట్టడం, ఇవన్నీ దురాచారములు. ఈ దురాచారములన్నిటినీ తొలగిస్తుంది కాబట్టి కూడా దుర్గా అన్నారు. దుర్గముడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు, వాడిని చంపడం వల్ల కూడా అమ్మని దుర్గా అన్నారు. ఇప్పుడు ఆ దుర్గాదేవత వచ్చింది. ఆ తర్వాత విద్యలకు అధిదేవత శ్యామలాదేవి ఆవిడొచ్చింది. విద్యాధిదేవత శ్యామ. విద్యలు పొందాలంటే మనం శ్యామలని కొట్టుకోవాలి. ఇప్పుడు అర్థమైంది మీకు, కాళిదాసు రాసిన దండకం పేరేమిటి? శ్యామలా దండకం. విద్యలను ఇచ్చే తల్లి ఆవిడ. ఆవిడ మహాకాళిగా పెద్ద నాలుకోటి బయట పెట్టుకుని శ్యామల వర్ణంలో కనపడుతూ ఉంటుంది. ఒక విచిత్రమైన నీలవర్ణంలో కనపడుతుంది అన్నమాట. ఆవిడ చేతిలో మాణిక్యములతో పొదగబడిన వీణ ఉంటుంది, అదే మాణిక్య వీణ. ఇప్పుడు మనకి ఇక్కడ శారదా పరమేశ్వర దగ్గర కనపడుతున్నటువంటి చేతిలో ఒక వీణ, అది మాణిక్యమేనే. మాణిక్య వీణాముపలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసాస్మరామి అని కాళిదాసు రాసిన ఈ శ్యామలాదేవి విడే మాణిక్య వీణ పుచ్చుకున్న శ్యామల వచ్చింది. ఇది కాకుండా బ్రాహ్మ్యాద్యా మాతరశ్చైవ, బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మాహేంద్రి చాముండ ఈ సప్తమాతృకలు వచ్చారు. సిద్ధయోహ అణిమాద్యాశ్చ, అణిమ లహిమ గరిమ మహిమ ఈశత్వం వశత్వం ప్రాకామ్యం ప్రాప్తి ఇవి అష్టసిద్ధులు. ఇవి స్త్రీ రూపాల్లో వచ్చాయి. ఇక యోగినీ దేవతలు కోట్లు కొలది యోగినీ దేవతలు వచ్చాయి. భైరవాహ క్షేత్రపాలాశ్చ, భైరవులు వచ్చారు కాశీనగరానికి. ఊర్ధ్వలోకాలకి క్షేత్రపాలకుడు భైరవుడు, ఆయన వచ్చాడు. మహాశాస్త, మనం చెప్పుకున్నాగా మోహిని రూపంలో ఉన్న విష్ణువు వెంట శివుడు పడినప్పుడు ఆయనకి రేతఃపాతమైంది, అందులోంచి మహాశాస్త పుట్టాడని ఆ శాస్త వచ్చాడు. మహాగణేశ్వర ఆయన వచ్చాడు. స్కందహ కుమారస్వామి వచ్చాడు. వటుకహ వీరభద్రకహ బ్రహ్మచారి రూపంలో ఉండే వీరభద్రుడు వచ్చాడు. వీళ్ళంతా కలిసి ఈ విశ్వకర్మకి సాయం చేశారు ఒక పుర నిర్మాణమునకు. ఆ పురమే శ్రీపురము అని పిలువబడుతుంది అన్నమాట. అమ్మవారి మణిద్వీపానికి రాజధాని శ్రీపురం. మణిద్వీపం అనేది ఒక పెద్ద ఒక మహాసామ్రాజ్యం. సామ్రాజ్యానికి ఒక క్యాపిటల్ సిటీ ఉండదు మరి. దేవలోకానికి అమరావతి, కైలాసానికి కైలాసపురి, వైకుంఠానికి వికుంఠపురం, ఇలా ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క నగరం ఉంటుంది, ఒక్కొక్క నగరం రాజధాని. అలాగే అమ్మవారికి శ్రీపురము లేక త్రైపురము అని కూడా అంటారు. చాలా అద్భుతమైన పురం అది. ఆ పుర నిర్మాణం చేయడానికి విశ్వకర్మకి ఎంతమంది సాయం చేశారు, ఇందాక చెప్పిన దుర్గ అణిమాదులు మొదలైనటువంటి వాళ్ళు. ఈ అందరూ బంగారపు ఇటుకలను తయారు చేశారు. తమ దివ్యశక్తితో బంగారంతో ఇటుకలు సృష్టించారు. ఆ ఇటుకలు పూర్తిగా సువర్ణం, అవసరమైన చోట మెత్తగా ఉంటాయి, కానీ వాటిని ఏ ఆయుధంతో కొట్టినా చెక్కు చెదరవు. సాధారణంగా బంగారాన్ని గుణపంతో పొడిస్తే ఆ బంగారపు ముద్ద అయిపోవాలి, అందులో గుణపం దిగుతుంది. మీరు కావాలంటే కొట్టినండి ఓ బంగారం ఇటుగా, నేను గుణపంతో పొడి చూపిస్తాను. గుణపమును ఇటుకనే పట్టుకెడతాను. అలాంటి ఇటుకలు చూడండి మీరు ఎప్పుడన్నా, మెత్తగా ఉంటాయి. మరి ఆ మామూలు ఇటుకలు కూడా గట్టిగా గుణపంతో పొడిస్తే పొగులుతాయి, కానీ ఆ బంగారపు ఇటుకలు అలా కాదట. శతఘ్నులతో పొగలు కొట్టినప్పటికీ ఏమవుట, అటువంటి గట్టివి కానీ ముట్టుకుంటే అవసరమైతే మృదువుగా ఉంటాయి. అటువంటి ఇటుకలు రకరకాల రత్నాలు పట్టుకొచ్చారు. వీటితోటి నగరీం రమ్యాం సాట్టప్రాకార తోరణం, ఒక రమ్యమైన మనోహరమైన అందమైన నగరాన్ని నిర్మాణం చేశారు. పెద్ద పెద్ద ప్రాకారాలు ఉన్నాయి వాటికి. చుట్టూత విశాలమైన కోటగోడలు, కోటగోడని ప్రాకారం అంటారు ఇంగ్లీష్లో, కాంపౌండ్ వాల్స్ అంటాం అన్నమాట. అటువంటివి కట్టారు. వాటికి బురుజులు కూడా ఉన్నాయి. ఈ శ్రీపురంలో గజ ఏనుగుల కోసం ఒక ప్రత్యేకమైన శాల కట్టారు. అందులో 300 కోట్ల ఏనుగులు ఉంటాయి. దాన్ని బట్టి ఆ పురం ఎంత ఉందో ఆలోచించండి. 300 కోట్లు, ఒక కోటి కాదు. ఈ గజశాలల్లో గజశాల ఉందే, ఈ గజశాల ఎప్పుడు కూడా నైరుతి దిక్కులో ఉంటుంది. నైరుతి దిక్కులో గజశాల కట్టారు. ఈ ఏనుగులన్నిటికీ ఒక నాయకురాలు ఉంది. ఆ ఏనుగే సంపత్కరి లేక రణకోలాహలము అంటారు ఆ ఏనుగుని. రణకోలాహలం లేక సంపత్కరి అని పిలువబడే ఏనుగు, వీటికి నాయకురాలన్నమాట. నాయకుడు వ్యవహారంలో ఏనుగుని నాయకురాలంటాం కానీ మగ ఏనుగులు కదా అవి. కరి అంటే ఏనుగని చెప్పాను కదా. ఏనుగు ఒకటి ఉన్నది, ఆ ఏనుగుతో పాటు తక్కిన ఏనుగులు ఉన్నాయి. రథశాల కట్టారు. ఈ రథశాల వాయువ్య దిక్కులో ఉన్నది, అంటే వాయువేగంతో వెళ్ళే రథాలు అన్నమాట. అవి ఎన్ని ఉన్నాయి? 100 కోట్ల రథములు ఉన్నాయి. అన్ని పూర్తిగా కాంచన నిర్మితములు, సువర్ణముతో నిర్మించబడినవి. వాటి గుర్రములు వాయుస్వరూపాలు, వేగంగా వెళ్ళిపోతాయి. తెల్లని గుర్రాలు కొన్ని, నల్లని గుర్రాలు కొన్ని, బూడిద రంగులో ఉండేవి కొన్ని, ఎర్ర రంగులో ఉండే గుర్రాలు కొన్ని. కొన్ని గుర్రములు అయితే సగభాగమేమో తెలుపు, సగభాగం నలుపు ఉంటుందిట. కొన్ని గుర్రాలకి కుడి చెవి తెలుపు, ఎడంచెవి నలుపుట. కొన్ని గుర్రములు పూర్తిగా బూడిద రంగులో ఉన్నాయట. ఇలా సప్తవర్ణములలో ఉన్న గుర్రములు పొంచబడినటువంటి రథములు 100 కోట్లు ఉన్నాయి. ఇది కాక స్పెషల్గా ఉత్తి గుర్రాలు. రథాలు వేరు, రథాలకు గుర్రాలు ఉంటాయి, కానీ కేవలం గుర్రములు ఉండే శాల ఉంటుందండి. మీరు విన్నారుగా చతురంగ బలాలు అని 4 రకాల బలాలు ఉంటాయి యుద్ధానికి వెళ్ళేటప్పుడు. పూర్వం ఏనుగుల మీద ఎక్కి వెళ్ళి యుద్ధం చేసేవాళ్ళు గజబలం అని పిలువబడతారు. అలా కాకుండా రథముల మీద ఎక్కి వెళ్ళి యుద్ధం చేస్తే వాళ్ళని రథికులు అంటారు. ఇక కేవలం గుర్రాల మీద వెడితే తురగ సైన్యం అన్నమాట. కాలినడకన వెడితే పదాతి దళం, అదే రథ గజ తురగ పదాతి దళములు. వీటిని కలిపి సంస్కృతంలో చతుహు అంటే 4, అంగము అంటే భాగము. చతుహు అంగ చతురంగ, ఇవి అన్నమాట చతురంగ బలాలంటే. ఈ చతురంగ బలాల్లో రథ గజ తురగ పదాతి దళాలు ఉంటాయి. ఇందులో ఇందాక మనం చెప్పుకున్నాం గజశాల, తర్వాత రథశాల, ఇప్పుడు ఈశాన్యం దిక్కులో కేవలం గుర్రాల శాల ఉన్నది. ఈ గుర్రముల శాలని సంస్కృతంలో మందురము అంటారు. మందిరము అంటే మనం ఉండేది. మందురము దాకి పక్కన ఊ పెడితే అది గుర్రముల శాల. మీరు ఎప్పుడన్నా పాండవోద్యోగ విజయాలనే నాటకం ఉందని విన్నారా? తిరుపతి వెంకటకౌలు రాశారే ఉద్యోగ విజయాలు అంటారు, అవి విన్నారా? అది వింటే మనకు తెలిసిపోతుంది అన్నమాట. అదిగో ద్వారక ఆలమందులదిగో అందందగోరాడు అల్లది ఏ కోట అదే అగర్త అవిరత్యల్ వారలే యాదవుల్ ఎదు సింహుండు వసిల్చు మేడాదిగో అందందగోరాడు ఆలానదంతావళాభ్యుదయం వై వర మందురాంతర స్తురంగోచండమై పర్వెడిన్ వర మందురాంతర తురంగోచండమై పరివెడిన్ అని చెళ్ళపెళ్ళ వెంకట శాస్త్రి గారు భజన రాశారు. పాపం డ్రామా ఆర్టిస్టులకు తిరిగి వర మందురాంతరం అంటే వాళ్ళు మందులు అయ్యండి మందిరాంతరం అని చదివేస్తున్నారు. మందురాంతర తురంగోచండమై పరివెడున్ అని చదవాలి. మందురం అంటే గుర్రములు పెట్టుకునే బిల్డింగ్ అనమాట. గుర్రముల శాలల్లోనే ఉంటాయి తురంగములు, ఇంకెక్కడ ఉంటాయి అవి? అందువల్ల కొంచెం భాష మీద పట్టు ఉండాలి. ఘంటసాల వారు అలా చదివారు చక్క, ఆయనకి పాండిత్యం ఉన్నది, భాష మీద పట్టు ఉన్నది. చాలా కాలం పాటు ఎక్కువ మంది మందిరం మందిరం అంటారు, ఎట్ర ఇక్కడ మందిరం అని ఉంటే అనుకునేవాడి అనమాట. తర్వాత కొంతమందికి నేను చెప్పాను అనుకోండి, సరే ఏదేమైనా అశ్వశాలని మందిరము అంటారు. అటువంటి శాల ఈశాన్య దిక్కులో ఉన్నది. 1000 కోట్ల గుర్రములు అందులో ఉన్నాయి. ఇక ఆగ్నేయం దిక్కులో కాల్బలం ఉంటారు, అనంత కోటి సంఖ్య. అక్కడంతా ఆడవాళ్ళ సైనికులే, లేడీస్ వాళ్ళు ఉన్నారట, లెక్క లేకుండా ఉంటారు. కాలినడకన పెడతారు కనుక కాల్బలము, సంస్కృతంలో పదాతి దళం అంటాం. వాళ్ళల్లో కొంతమంది నాలుకలు బయట పెడుతూ ఉంటే అగ్నిజ్వాలల్లో ఉండేవాడు, నారికి బయట పెట్టేవారు వాళ్ళు, మంటలు వచ్చేస్తారు అందులోంచి. కొంతమంది కూరలతో, కొంతమంది ఇంత ముక్కులతో, కొంతమంది ఎర్రని కళ్ళతో, కొంతమంది వరాహ రూపాలతో, కొంతమంది సింహపు ముఖాలతో, కొంతమంది నెవళ్ల ముఖాలతో, కొంతమంది గ్రద్దల ముఖాలతో ఉంటారు. ఇలా రకరకాల పక్షి జంతు ఆకారములతో ఉండే భీకరమైన వికారాకారాలతో ఉండేటటువంటి కోటాను కోట్ల పదాతి దళం అక్కడున్నారు. వాళ్ళు ఏమంటారు తెలుసా? అమ్మా నువ్వు ఆజ్ఞాపించావంటే చాలు, జలం పిబామహ మొత్తం నీరంతా తాగేస్తాం, సముద్రంలో ఉన్న నీరంతా గడ గడ తాగేయమంటావా అంటారట. అమ్మ తాగమందే, ఇక బంగాళాఖాతం లేదు, హిందూ మహాసముద్రం లేదు, నా బోందు సముద్రం లేదు, గుడుక్కుని తాగేస్తారు వాడు. ఆ తర్వాత మధ్య మధ్యలో ఏమంటారు, ఈ లోకములన్నిటినీ తినేయమంటావా అంటారట. అమ్మ ఊ అందే, ఇకప్పుడు మన భారతదేశం లేదు, అమెరికా లేదు, మొత్తం భూమి అంతా అని అప్పుడన్నా వెళ్ళినట్టు వదిలేస్తారు వాడు. ఇంకా తర్వాత గురువుగారు వచ్చి పురాణం చెప్పడానికి ఉండదు, మీరు గురువుగారి కోసం వంట చేయించే అవకాశం ఉండదు. మరికొంతమంది ఏమంటారు తెలుసా, ఆకాశాన్ని భూమిని తీసుకుని ఏదో తాళం వాయించవా అని అడుగుతారండి. భూమియు ఆకాశము ఈ రెండు పుచ్చుకొని మీరు ఎప్పుడైనా భజన చేస్తుంటే చూడండి, రెండు తాళం చెప్పులు తీసుకుంటారన్నమాట, ఇత్తడి తాళాలు అవి వేసి టింగ్ టింగ్ టింగ్, ఓ రామా ఓ రామా ఓ రామా అని పటాపటా ఇలా ఊపి కొట్టి ఇంటికి వెళ్ళాక కేజీ బియ్యం అన్నం తింటారు. ఎందుకంటే బాగా ఎక్సర్సైజ్ అవుతుంది కనుక. ఎంత బాగుంటుందో ఆ తాళం వేస్తూ ఉంటే ఓహోహోహో అనిపిస్తుంది అనమాట. భూమి ఒక తాళం, ఆకాశం ఒక తాళం చేసి టపాటప భజన చేయమంటావా అంటారట కొంతమంది పదాతి దళాలు. మరికొంతమంది ఏమంటారు, ఇవన్నీ ఎందుకు కానీ పద్మాకర్ గారి పురాణం బ్రహ్మాండ పురాణం చెబుతారంటే నీ గురించే చెబుతారంటే అక్కడికి వెళ్ళి వినచ్చా అంటారు. ఓకే అంటుంది అమ్మ, వాళ్లే వీళ్ళనమాట. బహుశా అనుమానం ఆ పదాతి దళంలో కొంతమంది వచ్చి మారు వేషాలు వేసుకుంటున్నారేమో, వీళ్ళే కనుక కాస్త కొంచెం రేగారంటే మనం తట్టుకోలేము, ప్రేమతో వింటున్నారు. ఇలా వాళ్ళు అసాధారణమైన పనులు చేస్తారు. ఇటువంటి వాళ్లతో ఆ శ్రీపురం నిండిపోయింది. ఇంకా తెగ వర్ణించారండి, ఏమి రాశారండి అవన్నీ. మళ్ళీ మనం రేపు యథాప్రకారంగా అపూర్వమైన ఘట్టం భండాసురుడు, రేపు డామ్ అనచ్చు మూడొంతులు, ఇంకా అద్భుతమైన కథలు చాలా ఉన్నాయి.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు, నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.